ధ్యానము అనే విషయం మీద మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇచ్చిన లెటర్స్ అండ్ అకల్ట్ మెడిటేషన్ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈరోజు ధ్యానంలో ఎన్ని ఉంటాయి అనేవి తెలుసుకుందాం. ధ్యానంలో ఎన్ని ఉంటాయండి? ఒక శబ్దాన్ని ధ్యానం చేయొచ్చు, ఒక రూపాన్ని ధ్యానం చేయొచ్చు, ఒక రంగుని ధ్యానం చేయొచ్చు, ఒక ఆకారాన్ని ధ్యానం చేయొచ్చు, లేకపోతే ఒక ఆకారము, దానికొక రంగు, దానికొక రూపము, దానికొక శబ్దము, ఇవన్నీ కలిపి చేయొచ్చు. ఇన్ని కలిపి చేస్తే అది మంత్రము యంత్రము అవుతుంది. లేదా ఒక్కొక్కటి చేసామనుకోండి, సపోజ్ ఒక శబ్దం మాత్రమే, శబ్ద బ్రహ్మ. ఇప్పుడు మాస్టర్ గారి ప్రేయర్ ఉంది, మాస్టర్ నమస్కారం, దాంట్లో ఆయన 3 బీజాక్షరాలు ఇచ్చారు, అవి అనుకుని కూర్చోవడం అంతే. దానికి అర్థమేమిటి? ఇలాంటివి ఏమి ఉండవు. ఆయన ఏది అనుకున్నారో ఆ శక్తి మొత్తం ఆ 3 బీజాక్షరాల ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. అలాగా కొన్ని పదాలకి, కొన్ని వాటికి, కొన్నిటికి అర్థాలు ఉండవు కానీ శక్తి ఉంటుంది. క్లాస్ మొదలైంది. అందుకని ఒక కొన్ని కొన్ని పదాలకి అర్థాలు వెతకూడదు అని ఆయనే చెప్పారు, మాస్టర్ సివి గారు. కొన్ని చోట్ల ఏమో క్లియర్గా, ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, గాయత్రి మంత్రానికి అర్థం చాలా డీటెయిల్డ్గా గురువు గారు ఓళ్ళంత సాహిత్యం ఇచ్చారు. ఒక్కొక్క అక్షరానికే ఇంతలా పుస్తకం ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధ్యానం అనే ప్రక్రియలో అనేకమైన ఉంటాయి తప్ప ఏదో ఒకటో రెండో అలా కాకుండా. అంతకీ ధ్యానం ఎందుకు చేస్తాం? అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం ఎందుకు చేస్తామో తెలుసుకోవాలి. ఆ తర్వాత ధ్యానంలో ఏం ఉపయోగిస్తాం అది తర్వాత విషయం. అందుకని మొదట ధ్యానం ఎందుకు చేస్తామంటే, మనం ఏమి కోరుకుంటున్నామో అది అవటానికి. మనం జనరల్గా కొన్ని కోరుకుంటూ ఉంటాం. సపోజ్ ఒక ఇల్లు కావాలని కోరుకున్నాం అనుకోండి, ఇల్లు కావాలంటే అది 2 బెడ్రూమా, 3 బెడ్రూమా, 4 బెడ్రూమా, అదే ఇండిపెండెంట్ హౌసా, విల్లానా, ఇలా రకరకాలు ఉంటాయి. లేకపోతే ఫామ్ హౌసా, వాడి తాహత బట్టి, వాళ్ళకు ఉన్న డబ్బు బట్టి. లేకపోతే ఇందాక చెప్తున్నాడు కిషోర్, ఎన్పిఏ పెట్టేసైనా ఇల్లు కొందామా, ఇలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, కోట్లు కోట్లు సంపాదించేస్తూ ఉంటారు. అవన్నీ ఆలోచన ప్రక్రియ. ధ్యానం అంటే ఒకే ఆలోచనని మానకుండా చేయటం, ఇంకో ఆలోచన రాకూడదు, ఒక విషయం మీదే మన దృష్టి పూర్తిగా ఉండటం. అంటే కళ్ళు మూసుకుని చేసేదే కాదు ధ్యానం అంటే, కళ్ళు తెరిచి చేసేది కూడా ధ్యానం. ఇంకా ఆ పని అయ్యేంత వరకు కొందరు ఉంటారు, నిద్ర పట్టదు. అలాగే కొందరు ఒక పని తీసుకుంటే ఆ పనిని అయ్యేటట్టుగా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా పరిగెట్టిస్తారు, పని రాక్షసుడు అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ధ్యానం కిందకే వస్తాయి. ధ్యానం అంటే ఖచ్చితంగా ఒక చోట కళ్ళు మూసి కూర్చోవాలి, భూమధ్యంలోనో లేకపోతే సహస్రారంలో లేకపోతే హృదయంలో కేంద్రీకరించాలి, మొత్తం చేతనత్వం అంతా అక్కడికి రావాలి. అక్కడి నుంచి మనం ఓంకారమో లేదా ఇంకో గాయత్రియో లేదా ఇంకా అనుగ్రహ మాలా మంత్రం లేకపోతే వేరే చక్రకాలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేయటం ఇవే కాదు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు కూడా ధ్యానం చేస్తుంటారు. స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలంటే 8 వెళ్ళాలి. స్కూల్ టైంకి వెళ్ళాలి అనుకునే పిల్లవాడు సరిగ్గా ఆ టైంకి లేస్తాడు. లేచి 8 వెళ్ళడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ తయారవుతాడు. వాడు సహాయం చేయకుండా మొహం కడుక్కోకుండా బట్టలు స్నానం చేయకుండా బట్టలు వేసుకోకుండా రెడీ కాకపోతే ఏం చేయగలదు పాపం తల్లి కొడుతుంది, అయ్యో చదువుకోకుండా పాడైపోతాడని బాధపడుతుంది. కానీ పిల్లవాడు ఆ టైంకి వెళ్ళి బస్సులో కూర్చోవాలి లేకపోతే క్లాసులో కూర్చోవాలి కరెక్ట్గా 8 అన్ని ప్లానింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ధ్యానం కిందకే వస్తుంది. అలాగే మనం రోజు చేసే పనులన్నింటిలో కూడా ఈ ధ్యానం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకపోతే మనం అది బహిర్ముఖంగా ఉన్నది. బహిర్ముఖంగా ఉంటే శక్తి అంతా కూడా బయటికి పోయి వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోవడం ఏంటి, శక్తి ఉన్నది ఖర్చు పెట్టుకోవడానికే కదా. ఇక్కడ మనకు ఇక్కడ డిమార్కేషన్, ఒక డిఫరెన్సియేషన్, ఒక రెండు దారులు కనిపిస్తాయి. ఒకటేమో భౌతికం వైపు వెళ్ళేది. బహిర్ముఖం అయిపోవటం అంటే భౌతికం వైపు వెళ్ళటం, భౌతిక పదార్థం వైపుకి, భౌతిక ప్రపంచం వైపు దృష్టి సారించటం. వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా కూడా భౌతిక సిస్టమ్ ఏదైతే ఉందో, భౌతికత ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని విశ్లేషించటము, ఆ పదార్థంలో ఏమున్నాయో తెలుసుకోవటం, ఆ పనిలో నిమగ్నమై ఉన్నది. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అంతా కూడా పదార్థం నుంచి ఇంకా పైకి వెళ్తూ 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 ఒక చోటకి ఎక్కడికి వచ్చింది. ఎనర్జీ అన్నా మ్యాటర్ అన్నా ఒకటే, కెన్ బి కన్వర్టెడ్. ఇంకో పాయింట్ ఏం చెప్పారు వాళ్ళు, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రక్టివ్. అది సృష్టించలేము, నశింపజేయలేము. కాబట్టి ఎనర్జీకి అప్పుడు ఏమైంది, ఎటర్నిటీ ఉంది, అంటే శాశ్వతత్వం ఉంది ఎనర్జీకి. ఎనర్జీ అంటేనే భగవంతుడి శక్తి. కాబట్టి ఒక రకంగా సైన్స్ ఒప్పుకుంది భగవంతుడు ఉన్నాడు, ఆయన శాశ్వతుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఎవరికి తెలియదు, కాబట్టి సనాతనుడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు కాబట్టి నిత్య నూతనుడు. అలాగే ఆయన శక్తిలోంచి అన్నీ వస్తాయి కాబట్టి అన్ని శక్తులకి మూలం ఆయనే. అది ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, మ్యాగ్నెటిజం అవ్వచ్చు, లేకపోతే గ్రావిటేషన్ ఫోర్స్ అనొచ్చు. ఎన్ని రకాల పేర్లు పెట్టినా అన్నీ ఒకే శక్తిలోంచి వస్తున్నాయి. ఇట్ ఈస్ ఒక శక్తి నుంచి ఇంకో శక్తి రూపాంతరం చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంతే తప్ప ఒరిజినల్ ఎనర్జీ అంటే. ఇప్పుడు సపోజ్ కరెంట్ ఉందనుకోండి, అది మెకానికల్ ఎనర్జీగా మారుస్తున్నారు. అలాగే మెకానికల్ ఎనర్జీ మళ్ళీ కరెంట్గా మారుస్తున్నారు. ఇది ఒక శక్తి నుంచి ఇంకో శక్తికి, ఆ శక్తి నుంచి ఇంకో శక్తికి రూపాంతరం చెందుతుంది తప్ప అది అలాగే ఉంటుంది. శక్తి శక్తిలానే ఉంటుంది, దాన్ని చేయించుకునే దానితో చేయించుకునే పనులు తేడా, రూపాంతరం చెందుతాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే పదార్థం నుంచి మనం సైన్స్ ఏం చేస్తుందంటే ఆ దాంట్లో ఏమున్నాయి అని విశ్లేషించుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే పదార్థం ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుంది అనే విషయం దగ్గరికి వెళ్ళారు. ఫిజిక్స్ బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మాస్టర్ బాగా చెప్తుండేవాడు ఈ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని. దాంట్లో నాకు పెద్దగా చదువుకోలేదు ఎప్పుడు నేను, అందుకని నేను అది చెప్పలేను గ్యారంటీగా. అది పక్కన పెడితే ఇంతవరకు అర్థమైతే చాలు కదా, శక్తి అంతా ఒకటే ఉంది, అదే రూపాంతరాలు చెందుతుంది, అది సృష్టించబడదు నశించబడదు. కాబట్టి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండేదాన్నే మనం మన భాషలో ఏం చెప్తామంటే సత్యము, శాశ్వతము, సనాతనము, ఆది మధ్యాంతరహితము, సర్వవ్యాపకము. శక్తి ఎక్కడ లేదు, ఎక్కడైనా ఉంది శక్తి. ఉపనిషత్తులో ఒక చిన్న సూత్రం ఉంటుంది, ఆ సూత్రం మోడర్న్ సైన్స్ ఎలా చెప్తుందో ఆ సూత్రంలో, ఆ శ్లోకంలో, ఆ మంత్రంలో అలాగే ఉంటుంది. అక్కడ రెండు ఒకేలా మాట్లాడతాయి, అంటే సైన్స్ అలాగే మాట్లాడుతుంది, ఉపనిషత్తు అలాగే మాట్లాడుతుంది. అది చాలా దగ్గరగా ఉంటుంది. ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్తున్న ఒక మంత్రం ఎలా, దాని అర్థం ఏంటంటే అది కదలదు, అది కదులుతుంది. అదేంటి అచలం అంటాం కదా, అరుణాచలం అన్నాం అనుకోండి, రమణ మహర్షి గారు అక్కడ ఉన్నారు. అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రబడి రంగు, చలం అంటే కొండ, అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడు, అది కొండ ఉంటుంది, అచలం అంటే కదలదు అని అర్థం. అలాగే భగవంతుడు కదలుట, కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పిలిస్తే అక్కడ మేనిఫెస్ట్ అవుతాడు. ఇప్పుడు అగ్గిపొల్ల గీసామనుకోండి, మంట వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది మంట? అలాగే ఒక డైనమో పెట్టి తిప్పాం, గాలిలో తిప్పుతాం అంతే కదా, డైనమో గిర్రం తిరగంగానే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? డైనమోలో ఉంది ఆల్రెడీ, లేకపోతే ఇంకెక్కడన్నా ఉందా? అంటే ఆకాశంలో ఉన్నది. దీన్ని మాస్టర్కి చాలా ఇష్టమైన కొటేషన్, రుచో అక్షరే పరమే వ్యోమన్. ఈ పరమే వ్యోమన్ అనే చోట, పరమ వ్యోమం అంటే ఆకాశం, ఈ పరమాకాశం ఏదైతే ఉందో మన చుట్టూ, ఈ ఆకాశంలోనే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్ని తిరుగుతున్నాయి. ఈ ఆకాశంలోనే పాలపుంతలు ఉన్నాయి, ఈ ఆకాశంలోనే అనేక కోటి బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నిటినీ దేంట్లోంచి వస్తున్నాయి, ఇలాంటివన్నీ దేంట్లోంచి బయటకు వస్తున్నాయంటే
మీరు మ్యూట్ చేయాలి.
అందుకని మనకు అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఈ ఆకాశంలోనే ఉన్నాయి. రుచో అక్షరే పరమే వ్యోమం. మనం రోజు ఆకాశాన్ని చూస్తాం, ఆకాశాన్ని రోజు చూస్తున్నాం, రోజు ఆకాశంలోనే ఉంటాం, ఆకాశంలోనే కూర్చుంటాం, ఆకాశంలోనే పడుకుంటాం, ఆకాశంలోనే అన్నం తింటాం, ఆకాశంలోనే కంప్యూటర్ ఎదురుగుండా పెట్టుకుని పనిచేస్తుంటాం, ఆకాశంలోనే టీవీ చూస్తాం, ఆకాశంలోనే అన్నం తింటాం, ఆకాశంలోనే నిద్రపోతాం. కానీ ఆకాశం గురించి ఏమీ పట్టించుకోము. ఎందుకట? ఇక్కడ కూడా మంచి సూత్రం ఉంది, అదేంటంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ విలువ మనకు దృష్టిలోకి రాదు. మాస్టర్ ఆర్కే అంటే ఆయన నెత్తెక్కి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రోడ్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, భుజాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అంత చనువు ఉండేసరికి ఏమైందంటే ఆయన గొప్పదనం అర్థం కాదు. అదే కాస్త డిస్టెన్స్ ఉందనుకోండి, డిస్టెన్స్ ఉంటే ఖచ్చితంగా ఇంకోలా ఉంటుంది, కానీ ఆయన పద్ధతి అది. సరే, ఇంతకీ సైన్స్ చెప్తున్నది, ఇక్కడ ఉపనిషత్తులో చెప్తున్నది ఏమిటి అంటే, ఉపనిషత్తులో ఏం చెప్పాడు, అది కదలదు, అది కదులుతుంది. ఇది ప్రూవ్ చేయగలమా అంటే, ఒక గ్లాసు నీళ్లు తీసుకుంటే ఆ గ్లాసు నీళ్ళని చూసామనుకోండి, గ్లాసు నీళ్లు కంటికి ఎలా కనిపిస్తాయి? గ్లాసులో నీళ్లు ఉన్నాయి, కదలకుండా ఉన్నాయి. కానీ ఆ గ్లాసు నీళ్లలో మనం ఏదైనా ఒక ఆపరేటస్ పెట్టి చూస్తే దాంట్లో అన్ని ఇలా పరిగెడుతున్నట్టుగా ఉంటాయి, అటు ఇటు ఇటు అటు ఫాస్ట్గా. దాంట్లో అణువులు కదులుతూ ఉంటాయి, అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటాయి. మామూలు కంటికి ఏమో నీళ్లు కనపడనట్టుగా ఉంటాయి. ఇంకో కొంచెం మనం స్పెసిఫిక్గా ఒక పవర్ తెచ్చుకుని కనుక ఆ కళ్ళతో చూస్తే, సైంటిఫిక్ ఆపరేటస్ అనే పవర్తో చూస్తే, ఆ నీళ్ళల్లో అణువులు అటు ఇటు పరిగెడుతున్నట్టుగా ఉంటాయి. ఇదేంటి మరి, రెండు ఒక చోట చూసాం కదా, నీళ్లు కదలనట్టు ఉన్నాయి, నీళ్ళల్లో కదులుతున్న పార్ట్ కూడా చూసాం. ఒక దృష్టికి ఒకటి కనిపిస్తుంది, ఇంకో దృష్టికి ఇంకోటి కనిపిస్తుంది. అంటే రెండు అక్కడ ఉన్నాయా లేదా ఒకటే ఉందా? దృష్టికోణం మారిదే అంతా తెలుస్తుంది మీకు అని మాస్టర్ అనే పదానికి ఇది మంచి ఉదాహరణ. భౌతిక దృష్టితో చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నవంతా జడముగా కనిపిస్తుంది. సైన్స్ ఏం చెప్తోందంటే, నీళ్లు మామూలుగా అయితే ఎలా ఉంటాయి, కానీ ఇదిగో ఈ మైక్రోస్కోప్తో చూస్తే దీంట్లో అణువులు ఉన్నాయి, అవి పరిగెడుతున్నాయి అటు ఇటు. ఆ అణువుల్లో ఇంకా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఇంకా న్యూట్రల్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా విడగొట్టి చెప్తాయి. మరి అవన్నీ మామూలు కంటికి ఇంకో మిగతా వాళ్ళకి కనబడవు కదా, ఒక సైంటిస్ట్కే కనిపిస్తున్నాయి. అలాగా యోగికి మాత్రమే కనిపిస్తాయి, అంతర్ముఖమైన వాడికి మాత్రమే ఈ చేతనత్వంతో కూడుకున్నది ఇది అంతా అని పదార్థము అనే ముసుగులో, పదార్థము అనే ఒక చెర వేసుకుని చైతన్యమే పనిచేస్తోందనే విషయం ఆ అంతర్ముఖం కలిగిన వాడికి కనిపిస్తుంది, అందరికీ కనపడదు. సైంటిస్టే చూడగలుగుతున్నాడు. బోర్ అటామిక్ థియరీ ఎంతమంది చూశారు ఆటంని అని అడిగాను నేను మా మిస్సెస్ కెమిస్ట్రీ లెక్చరర్ కదా, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చూసుంటారు సీతారాం అని చెప్తున్నాడు. మద్రాస్ ఐఐటిలో కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతోటి ఒకటి తెప్పించారు, దాంట్లో మనం యాటమ్ స్ట్రక్చర్ని చూడొచ్చు. ఎంతమందిని చూడనిస్తారు, దాని దగ్గరికి వెళ్ళనివారు, అసలు ఆ ల్యాబ్కి వెళ్ళనివారు, ఆ మిషన్ ఆ ఆపరేటర్స్ ఏదైతుందో దాని దగ్గరికి మనం ఆపరేట్ చేయడానికి వీలు కూడా ఉండదు. ఎవరో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా అలాంటి సైంటిస్టులు ఎవరన్నా చూడొచ్చేమో, అంత గార్డెడ్గా ఉంటాయి కదా. అప్రాలు ఒక మామూలు భౌతికమైన జగత్తుకి సంబంధించిన జ్ఞానాన్ని అంత సీక్రెట్గా దాచి ఉంచితే సాక్షాత్తు మనని విశ్వం అంతా ఉన్న అనంతమైన శక్తితోటి, విశ్వమంతా నిండి ఉన్న అనంతమైన ప్రాణంతోటి, విశ్వమంతా నిండి ఉన్న అనంతమైన నిర్మాణాత్మకమైన శక్తి ఏదైతే ఉందో దానితోటి, ఈ విశ్వమంతా ఉన్న మహా తేజస్సు ఏదైతే ఉందో దేనివల్ల ఇవంతా సృష్టించబడుతున్నాయో పోషించబడుతున్నాయో మళ్ళీ లయమైపోతున్నాయో, అలాంటి ఒక మహత్తరమైన మూలశక్తితోటి మనల్ని అనుసంధానం చేసే ప్రక్రియ అయిన ధ్యానానికి సంబంధించిన విషయాలు రహస్యంగా ఉంచబడవా? ఖచ్చితంగా రహస్యంగా ఉంచబడతాయి. ఎప్పటివరకు రహస్యం అంటే ఆ ధ్యాన ప్రక్రియ ఏమిచ్చారు, ఆ ధ్యాన ప్రక్రియలో మనం ఏం చెయ్యాలి, ఆ ధ్యాన ప్రక్రియని మనం ఎందుకు చేస్తున్నాము, ఆ ధ్యాన ప్రక్రియ వల్ల వచ్చే శక్తిని మనం అనుసంధానం చెందడం వల్ల మనం ఏం చేస్తాం, దాంతో ఏ రకంగా ఉపయోగిస్తాము. ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది నేషన్, ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది రేస్ అని అంటాడు మాస్టర్ జ్వాలాకులు గారు. సర్వీస్ ఆఫ్ ది రేస్, ప్రస్తుతం మనం భూమి మీద ఉన్న ఈ జాతి సేవ కోసం దాన్ని ఉపయోగిస్తామా ప్రశ్న అది. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఇది మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన 5 PM మెడిటేషన్లో ఉన్న ఒక పార్ట్. యాక్చువల్గా అది చాలామంది కంటతా వచ్చి ఉంటుంది, దాన్ని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఎక్కడున్నా సరే గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఏ సపోజ్ ఆఫీస్లో ఉన్నా కూడా సరిగ్గా 5 అవ్వగానే వాచ్ చూసుకుని ఆ దాన్ని మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. I am connected with all the group of world servers and the masters standing behind. ఇది 5 గంటలకి సాయంత్రం ఎక్కడున్నా సరే భూమి మీద వాళ్ళ లోకల్ టైం ప్రకారం ధ్యానం చేయమని మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చింది. ఇది చేస్తే మనం గాయత్రి పరివార్లో ఉన్నా, లేదా వరల్డ్ టీచర్ ట్రస్ట్లో ఉన్నా, లేదా సాయి సేవా సమితిలో ఉన్నా, లేదా ఇంకో డివైన్ లైఫ్ సొసైటీలో ఉన్నా, ఎక్కడున్నా కూడా త్రూఅవుట్ ది వరల్డ్ ఎవరెవరైతే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఉన్నారో వాళ్ళతోటి మనకు కనెక్షన్ వస్తుంది. వాళ్ళ వెనకాలండి ఇదంతా ఎవరు చేయిస్తున్నారో ఆ మాస్టర్స్ తోటి హైరార్కి గురు పరంపరతోటి సంబంధం వస్తుంది. అలాగే ఇదంతటినీ చేయిస్తున్న వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు మహాత్ముడు, మీ అందరికీ తెలుసు ఆయన, ఈ భూమికి రాజుగారు సనత్ కుమారుడు. అలాగే ఆయనతో పాటు పనిచేసే జ్ఞాన సంబంధమైన విషయాల్లో బుద్ధుడు మైత్రేయుడు, వీళ్ళందరితోటి మనకు కనెక్షన్ వస్తుంది అన్నమాట ఇలాగ రోజు 5 గంటలకి ఆ చేసుకోవడం వల్ల. అందుకని ధ్యానం ఎందుకు చేస్తున్నామని చాలా 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 ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే ధ్యానం చేసేవాడు అబ్బా చాలా హాయిగా ఉంది, చాలా హాయిగా ఉండటం అనేది వేగ్ అంటే చాలా టు బి స్పెసిఫిక్ కాదనమాట. సినిమాకి వెళ్ళామనుకోండి చాలా బాగుంది అన్నట్టుగా ఉంటుంది, సినిమా బాగుంటుందంటే ఆ 3 గంటలు బాగుంది, ఆ 2 గంటలు అలా కాకుండా దాంట్లో ఒక వాల్యూ యాడెడ్ కనుక ఉంటే, వాల్యూ ఉంటే కనుక అది ఎలాగైతే మనకు కొందరు జీవితాలని సినిమాలు మార్చాయి, అలాగా మనం ధ్యానం మన జీవితాన్ని మార్చాలి. అంటే అది ధ్యానం వేరే రకం అనమాట, అసలైంది కాదు. మన జీవితాన్ని మార్చే ధ్యానం ఏంటి, గురువు గారు ఒక బ్రహ్మాండమైన వర్డ్ ఇచ్చారు ధ్యానం గురించి. అంటే లెటర్స్ అన్ని అకల్ట్ మెడిటేషన్ లో ఇవి ఉన్నాయా ఇవి లేవా అనేది పక్కన పెట్టండి కాసేపు. అసలు ధ్యానం తెలియటం వల్ల మాత్రమే మనం దాన్ని అర్థం చేసుకోగలం. లెటర్స్ అన్ని అకల్ట్ మెడిటేషన్. విశ్వామిత్రుడు అనే మహర్షి ఉన్నారు, సప్త మహర్షిలో ఒక ఆయన. ఆయన గాయత్రి మంత్ర ద్రష్ట. ఆయన ఏం చేసేట, సత్యము అనే దాన్ని ఒక ఆటం బాంబు లాగా చేసి దాన్ని హరిశ్చంద్రుడికి ఇచ్చాట. సత్యహరిశ్చంద్రుడు యాక్చువల్గా ఆటం బాంబులాగా మారాడని చెప్తాడు. సత్యహరిశ్చంద్రుడు అనే ఆటం బాంబుని విశ్వామిత్రుడు పేల్చాడు ఎప్పుడో కొన్ని యుగాల క్రితం. అది ఇంకా పనిచేస్తూనే ఉందిట. అసలు ఆ సెంటెన్స్ చదివి ఉంటే మీరు మళ్ళీ గురువుగారి జీవిత చరిత్రలో సాహిత్యంలో చూడండి. విశ్వామిత్ర మహర్షి సత్యహరిశ్చంద్రుడు అనే ఆటం బాంబుని కొన్ని యుగాల క్రితం పేల్చాడు. దాని ప్రభావం ఇంకా కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తుంది? అది ఫాలో అయ్యే గాంధీ గారు మహాత్ముడయ్యాడు. గాంధీ గారు మహాత్ముడయ్యాడంటే బేసిస్ ఎక్కడ వరకు వెళ్ళింది? సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి వచ్చిందనమాట. అలాగా గాంధీ గారు మరి భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి మన దేశంలో ఆయనకు ఉన్న వాల్యూ ఎంతో చాలామంది తెలుసు, కానీ ఫారిన్ కంట్రీస్లో అయితే ఆయన పదో అవతారంగా కొలుస్తారు. ఆయన విగ్రహాన్ని మన వాళ్ళు కాకులు మిగతా పక్షులన్నీ ఆయన మీద వాలి ఏం చేసినా సరే పెద్ద పట్టించుకోం, కానీ ఆ పైన వేరే దేశాల్లో ఆయన్ని పదవ అవతారంగా చూస్తారు. 9 అవతారాలు వచ్చాయి, 10 అవతారం. అందుకని ఈ 10 అవతారాన్ని గాంధీ గారిని సత్యహరిశ్చంద్రుడు అనే ఆటం బాంబు తయారు చేసిందని గురువు గారు అంటారు. అది ధ్యానం అంటే అంటే జీవితాన్ని మార్చాలి. గాంధీ గారి జీవితాన్ని మార్చిన దాంట్లో మొట్టమొదటిది సత్యహరిశ్చంద్రుడి కథ. ఆ కథ విన్న తర్వాత ఆయనలో పరివర్తన వచ్చిందని ఆయనే చెప్పుకుంటారు. బుద్ధుడి జీవితంలో పరివర్తన ఎక్కడొచ్చింది? బుద్ధుడి జీవితంలో పరివర్తన దుఃఖాన్ని చూస్తే వచ్చింది. ఒకళ్ళు చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అంటే వాడు చచ్చిపోయాడు కాబట్టి అంటే, అయ్యో చచ్చిపోవడం వల్ల ఏడుపుస్తుందా, చచ్చిపోవడం ఎందుకు, ఇలా ఆలోచించాడు. మనం కూడా చూస్తూనే ఉంటాం, ఎప్పుడన్నా ఆలోచించా అంటే ఇలా ఆలోచించే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారంటే లేటెస్ట్ ఉదాహరణలో న్యూటన్ కూడా ఉన్నాడు. చెట్టు నుంచి యాపిల్ పడుతుంటే కింద ఎందుకు పడింది అని ప్రశ్న వేశాడు కదా. అందరూ చూసే ఉంటారు అప్పటికి యాపిల్స్ కొన్ని కోట్లలో పడి ఉంటాయి కిందకి, కానీ ఎవరు యాపిల్ కింద పడింది ఎందుకు అని ఎవరూ ప్రశ్న వేయలేదు. అంటే ఇక్కడ మనకు ఇంకొక సూత్రం తెలుస్తుంది సృష్టిలో ఉన్నది. ప్రశ్న వేయి, ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. ఇది ఇక్కడ ఎలా ఉన్నది, ఇది ఉన్నదాన్ని ఇది ఎందుకు ఉపయోగించుకోవచ్చు. ఇంకో రహస్యం ఏంటంటే ప్రకృతిలో ఉన్న రహస్యం. ఒక ఏరియాలో కనుక ఒక పెక్యులియర్ డిసీజ్ వస్తుంటే దానికి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉందో మందు ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల చెట్లల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా నుంచి నాకు కొందరు కంప్లైంట్ చేస్తుంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ అక్కడి నుంచి ఫోన్ కానీ చేస్తుంటారు. అంటే బై ఛాన్స్ ఐఎమ్ ఏ హోమియో ప్రాక్టీషనర్ ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్. అక్కడికి అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో మొట్టమొదట చేతి మీద కానీ ఎక్కడైనా సరే ఎండలో బయటికి వెళ్ళినప్పుడు చిన్న పొక్కులా వస్తుంది ఎర్రగా, ఆ తర్వాత అది నల్లగా మారిపోతుంది. అలా ఒక రకమైన బాడీ మీద ఎలర్జీ వస్తుందన్నమాట. అక్కడ టెంపరేచర్స్ వెరీ హై. మన విజయవాడ ఎందుకు పనికిరాదు, విజయవాడలో చాలా చల్లగా ఉన్నట్లు లెక్క. ఖచ్చితంగా దానికి సంబంధించిన మెడిసిన్ అక్కడ పెరిగే చెట్ల ఆకుల్లో ఉంటుంది, చెట్లల్లో ఉంటుంది. ఎడారిలో ఏం చెట్లు పెరుగుతాయి వాటిని వాడాలి అనమాట. అలాగే ఆస్ట్రేలియాలో ఆ కంప్లైంట్ వచ్చిన చోట ఆ చెట్లు ఏవైతే దొరుకుతున్నాయో వాటి ఆకులను వాడాలి. ఇలాగ సృష్టి ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లం తీసుకొస్తే దాని పక్కనే ఆన్సర్ కూడా ఇస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే మనకేంటి ప్రాబ్లం, మనం ప్రకృతిలో ఆల్రెడీ ఉన్నాం, మనకు ప్రాబ్లం ఉందా అంటే ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ క్లాస్ వింటున్న వాళ్ళకి ఎవరికి పరమపూజ్య గురుదేవులు వందనీ మాతాజీ దాదా గురుదేవులు వాళ్ళందరినీ పరిచయం చేస్తూ మనందరినీ ప్రేమతో సాకిన సాకారంతే ఆయన రామకృష్ణ మాస్టర్ గారు. వాళ్ళ సంరక్షణ ఉండగా మనకు చీకు చింత ఎందుకు ఉంటుంది, గ్యారెంటీగా ఉండదు. ఉంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఆన్సర్ ఉంటుంది అనే దానికి మొదట అది నమ్మాలి, అది నమ్మాలి. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు ఒక ఆయన. చాలా కష్టాలు ఉన్నాయండి, ఎవరికి అని అడిగాడు ఆయన. మా నాకేనండి బాబు, ఎవరికి ఉంటే నేను ఎందుకు చెప్తాను మీకు, వాళ్ళ గురించి పట్టించుకునేంత టైం లేదు మాకు, చాలా బిజీ మీద. ఓహో నీకే, ఇంతకీ ఏమిటి కష్టాలు, ఏదో చెప్తాడు బాబు ఒంట్లో బాగాలేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇలాగ ఎవరికంటావు ఇవన్నీ నాకండి. నేనా, నేనంటే ఎవరు అది ఆలోచించు, నేనంటే ఎవరో ధ్యానించు. అప్పుడు వాడికి కష్టాలు లేవు, వాడికి రోగం లేదు, వాడికి దుఃఖం లేదు, వాడికి ముసలితనం లేదు, వాడికి చావు లేదు. నేనెవరు అసలు, నేను అనే భావం ఎక్కడి నుంచి పుడుతోంది అది గమనించు అంటాడు. తర్వాత ఇంకా బాగా ఎలా చెప్తారంటే, ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ధ్యానం అంటే ప్రశ్న వేయటము అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. నేనెవడను అని ప్రశ్నించుకోమన్నారు ఆయన. నేనెవరిని నేనెవరిని అని జపం చేయడం కాదు, గాయత్రి మంత్రం 108 సార్లు చేసినట్టుగా నేనెవరిని 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 అమ్మయ్యా 108 సార్లు అయిపోయింది, ఏమన్నా వచ్చిందా, ఏమి రాదు అలా చేస్తే మరి ఏమొస్తుంది. ఇంజనీర్ అవ్వాలంటే మాస్టర్ బాగా చెప్తారు ఇలాంటి ఎగ్జామ్. ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, కాలేజీలో అడ్మిషన్ సంపాదించాలి, వాడు చెప్పిన సిలబస్ అంతా చదవాలి, వాడు పెట్టిన ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అప్పుడు వాడు ఇంజనీర్ అయినట్టు. ఈ లోపల ఏం చేసేవాడు, చెప్పినవి చదివాడు, అడిగినవి చెప్పాడు, చెప్పినవి చదివాడు, అడిగినవి చెప్పాడు. అడిగినవి చెప్పగలిగి ఉండాలి. ఊరికే ధ్యానం చేసాం ధ్యానం చేసామంటే ఏమొచ్చింది, ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో ఏమొచ్చిందో, ఏమి తెలుసుకున్నామో, ఏమి అనుభూతి చెందామో అవి మళ్ళీ చెప్పగలిగి ఉండాలి. చాలా బాగుందండి, ఏది బాగుంది, ఏం బాగుండదు, చాలా బాగుంది అంటే నువ్వేం చూడలేదు అనమాట. స్పెసిఫిక్గా ఉండాలి అది. ఎస్, ఒంట్లో బాగలేదు, ఇది వచ్చేసాం. తత్ అనే అక్షరాన్ని గురువు గారు ధ్యానం చేయమన్నారు. తత్ అనేది అన్ని పాపాలని పోగొడుతుంది అన్నారు. ఏది చేసామా, రిజల్ట్ వచ్చిందా, ప్రాక్టికల్గా ఎంతమంది చేసాం చూసామా. కల్ట్ మెడిటేషన్లో ఒక చాప్టర్ మొత్తం కూడా కలర్ మీద ఉంటుంది. ఆ కలర్ మీద ఉన్న మెడిటేషన్కి సంబంధించిన ఆల్రెడీ మనం వర్ణధ్యానంలో చెప్పుకున్నాం. అది ప్రాక్టీస్ చేసి ఒక్కటి అట్లీస్ట్ ఒక అక్షరం ప్రాక్టీస్ చేసిన బోల్డ్ అంత తేడా వస్తుంది బాడీలో, బోల్డ్ అంతా. దానికి ఒకటి చెప్తాను, అదేంటంటే ఒంట్లో బాగుండకపోవడం వల్ల ప్రాణశక్తి మన ఈథరిక్ బాడీలో అన్ని చోట్లకి ఒకే రకంగా ప్రవహించదు. అంటే అక్కడక్కడ కొంచెం మూడులు ఉంటాయన్నమాట, అక్కడ నొప్పి వస్తుంది. కరెంటు అంటే లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, అది పూర్తిగా సవ్యంగా అన్ని చోట్లకి ఈక్వల్గా ప్రవహిస్తే ఏ రోగము ఉండదు. అన్ని చోట్లకి సవ్యంగా ప్రవహించకుండా ఎక్కడన్నా అడ్డు తగులుతూ ఉంటే అక్కడ నొప్పి రావటం కానీ వాచటం కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయి. అలాగా జరుగుతూ ఉంటే దానికి ఒకటి ఉంది ఏంటంటే, ఈ సృష్టిలో ఇందా చెప్పుకున్నాం రుచో అక్షరే పరమే వ్యోమన్, అంటే పరమం వ్యోమం ఏదైతే ఉందో, పరమాకాశం ఏదైతే ఉందో. ఇక్కడ పరమాకాశం అని ఎందుకు అంటున్నారంటే, ఒక టేబుల్ మీద 5-6 చిన్న 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 గిన్నెలు పెట్టాం, జలతరంగిణి ఉంటుంది చూసారా, దాంట్లో నీళ్లు పోసి ఇలా కొడుతుంటే సరిగమ పదని వస్తాయి కదా, అలాగా చిన్న గిన్నెలు పెడితే ఏమవుతుంది, ఆ గిన్నెలు ఆకాశంలో ఉంటాయి, ఆ గిన్నెల్లో కూడా ఆకాశం ఉంటుంది. గిన్నెల్లో ఉన్న ఆకాశాన్ని ఘట ఆకాశం, ఘట అంటే కొండ, కొండలో ఉన్న ఆకాశం, బయట ఉన్నది ఆకాశం, పరమాకాశం అంటే పరమాకాశం అంటే మొత్తం ఉన్నదే ఆకాశం, అది తప్ప ఏం లేదు, అంతటా ఉన్న ఆకాశం పరమాకాశం. ఒక గిన్నెలో, ఒక చెంబులో, ఒక గ్లాసులో, ఒక మనిషిలో, ఒక జంతువులో, ఒక చెట్టులో, ఒక రాయిలో, ఒక అణువులో ఉన్న ఆకాశం ఘట ఆకాశం. ఇది రెండింటికి తేడా. ఈ పరమాకాశంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరమాకాశంలో ఉన్న ప్రాణశక్తి మనలోకి ప్రవహించాలి అంటే ఒక కనెక్షన్ కావాలి. ఆ కనెక్షన్ ఎలా వస్తుంది, ఓ ప్రశ్న వేసుకుందాం అక్కడ, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వస్తుంది, ఈ చుట్టూ ఉంది ప్రాణశక్తి నాలోకి ఎలా వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే వస్తుంది తప్ప చుట్టూ ప్రాణశక్తి ఉందిట అనే ఆలోచన కూడా రాదు మనకు, ఎందుకంటే అది తెలియదు కాబట్టి. కానీ ఒక ఎలక్ట్రిసిటీని ఎలాగైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో డైనమో పెట్టి, దానికి ఏమేం కావాలి, ఒక మ్యాగ్నెట్ కావాలి, ఒక కాపర్ కావాలి, ఆ కాపర్ కాయిల్ ఆ మ్యాగ్నెట్ చుట్టూ గిరగిరగిర తిరగాలి, స్పీడ్గా తిరగాలి. ఆ స్పీడ్గా తిరుగుతున్నప్పుడు మ్యాగ్నెట్ చుట్టూ ఒక ఫీల్డ్ ఫార్మ్ అవుతుంది, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాంట్లో నుంచి మనం ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం. ఇది కదా సూత్రం. ఈ మొత్తం ఎక్కడుంది, ఆకాశంలో నుంచి లాక్కుంటుంది అంతా. కెన్ ట్యాప్, ఆ ట్యాప్ చేయటం ఎలాగా అనేది ధ్యానంలో నేర్చుకుంటాం మనం. యూనివర్స్లో ఉన్న ఎనర్జీ, యూనివర్స్లో ఆకాశం ఉంది, మన శరీరంలో కూడా ఆకాశం ఉంది. ఈ విశ్వంలో ఆకాశం, మనలో ఆకాశం. విశ్వంలో వాయువు, మనలో వాయువు. విశ్వంలో అగ్ని, మనలో అగ్ని. విశ్వంలో నీరు, మనలో నీరు. విశ్వంలో భూమి, మనలో భూమి. ఇవి ఉన్నాయి కానీ కనెక్షన్ ఎక్కడుంది? వీ హ్యావ్ నో కనెక్షన్స్. ఆ కనెక్షన్స్ ఇస్తుంది ధ్యానం. ఏం చేస్తుందంటే మనకు విశ్వంలో ఉన్న పంచభూతాత్మకమైన శక్తులు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలుగా ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, వాటికి మనలో ఉన్న పంచభూతాలకి అనుసంధానాన్ని ఇస్తుంది, కనెక్షన్ ప్రసాదిస్తుంది. ఆకాశం చుట్టూ ఉంది, మనలో ఆకాశం ఉన్నది. రెండింటికి కనెక్షన్ ఉంటే చాలా చాలా గొప్ప గొప్ప పనులు జరుగుతాయి. ఏది కనెక్షన్ లేదు కదా, అందుకని ఏం జరగట్లేదు. ఏం జరుగుతాయంటే హయ్యెస్ట్ ఆకాశం ఎక్కడుందంటే అంతటా ఉంది ఆకాశం. ఎవరైతే ఆకాశంతో అనుసంధానం చేసుకోగలుగుతారో వాళ్ళు కూడా ఆకాశంలాగా ఈ విశ్వం అంతా ఉంటారు. వాళ్ళు వాళ్ళలోనే సూర్యుడు ఉంటాడు. ఆ ఆకాశం వాళ్ళు అయిపోయారు కదా, అందుకని వాళ్ళలోనే సూర్యుడు, వాళ్ళలోనే గురువు ఉంటుంది, వాళ్ళలో చంద్రుడు ఉంటుంది, వాళ్ళలో నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళలో పాలపుంతలు ఉంటాయి, వాళ్ళలో సప్తమహర్షులు ఉంటారు, వాళ్ళలో సప్తమహర్షులు ఉంటాయి, వాళ్ళలో సిరియస్ ఉంటుంది. లేనిది ఏముంటుంది, అన్ని వాళ్ళలో ఉంటాయి. అంటే ఒక గురువు గారు, మాతాజీ, దాదా గురుదేవ్, అలాగే మాస్టర్ ఆర్, అలాగే మన గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళు కాకుండా ఇంకా మనకు తెలియని వాళ్ళు ఓ బోల్డ్ మంది ఉంటారు. మైత్రేయ మహర్షి, అలాగే మరువు గారు, దేవాపి జ్వాలాకులు, ఇంకా సనక సనందన సనత్ కుమారుల కుమార చతుష్టయ, ఇలాగా థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెప్పిన మాస్టర్స్ అందరూ, వీళ్ళందరూ కూడా వాళ్ళ శరీరం కాకుండా ఆకాశమే వాళ్ళ శరీరంగా తయారైన వాళ్ళు చాలామంది ఉంటారు. గ్రేడ్స్లో ఉంటారు రకరకాల. అవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే ఈ మాట, ఆకాశంతో మన ఆకాశం అనుసంధానం అయితే, ఎందుకంటే ఉన్నదంతా ఆకాశమే కాబట్టి. అలాగా ధ్యానాన్ని మనం నేర్చుకోవాలి. అలాంటి ఒక అనుసంధాన ప్రక్రియ ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. అలాంటి ధ్యానం, అలాంటి అనుసంధానం కోసం ఉపయోగించాలంటే ధ్యానం అసలు ఎలా చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలాంటి పోశ్చర్ ఉండాలి, ఎలాంటి మానసిక స్థితి ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక యాటమ్ బాంబుని మన చేతిలో పెడితే, యాటమ్ బాంబుని తయారు చేసే విధానం మొత్తం మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం, మనకున్న ఆవేశక ఆవేశాలు, మనకున్న ఇమోషన్స్, మనకున్న ఆలోచనలు, వాటిన్నిటిని దగ్గర పెట్టుకుని మన ఇష్టం వచ్చినట్టు తయారు చేసేసి గబుక్కుని ఎవడ మీద వేసేయగలం. అలాంటి వాళ్ళ చేతిలో ఇలాంటి శక్తి ఉండదు, ఉండకూడదు. సో ఉండకూడదు అంటే ఉండకూడదు అంతే. పూర్వం వాక్శక్తిగా వాడేవాళ్ళు, ఇలా ఒక మాట అనగానే అయిపోయింది. అది మొత్తం మాస్టరే చెప్పారు. కృష్ణుడు ఉండగానే వాక్శక్తికి సంబంధించిన యంత్రాలన్నింటినీ పీకేసాడు, అన్ని కీలితం చేసేసాడు. ఇవాళ పోస్టింగ్ చూశాను దాంట్లో, మీరు అన్న మాట మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. జాగ్రత్తగా, మీరు మంచిగా అన్న చెడుగా అన్న మాట మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చేరుతుంది అని మాస్టర్ ఆర్కే కామెంట్ ఒకటి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే ఏదైనా సరే దాని ఆరిజిన్లోకి చేరిపోతుంది మళ్ళీ. ఏదైనా సరే ఒకటి మేనిఫెస్ట్ అయితే అది మళ్ళీ దాని జన్మస్థానాన్ని చేరుకుంటుంది. దేవుడి దగ్గర దీపం వెలిగించామనుకోండి, దీపం వెలిగించకముందు అక్కడ ఏమేమి ఉంటాయి, ప్రమిదం ఉంటుంది, దాంట్లో నూనె ఉంటుంది, దాంట్లో ఒత్తుంటుంది. ఇప్పుడు మనం దీపం వెలిగించిన తర్వాత అప్పుడేమవుతుంది, ఒత్తి వెలుగుతూ ఉంటుంది. నూనె అయిపోయిన తర్వాత, ఒత్తి అయిపోయిన తర్వాత అది కాస్త అక్కడ కనబడదు, అంతకుముందు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అవునా కదా? మళ్ళీ మనం ఇన్వైట్ చేయాలి అగ్నిని. ఇన్వైట్ చేస్తే మళ్ళీ అక్కడ ఒత్తి ఉండి నూనె ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. కాసేపు అగ్గిపొల వెలిగి ఆరిపోతుంది. సో ఆరిపోతుంది అంటున్నాం, వస్తుంది అంటున్నాం, కానీ వస్తుంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతుంది అగ్నికి. మిగతా వాటికి అది ఎంత నిజం, మనిషి మాటకు కూడా అంతే నిజం. కాబట్టి మనం ఒక మాట అనే ముందు దాన్ని ఏ భావంతో అంటున్నాం, ఏ దానికి వెనకాలన్న ఇంటెన్షన్ ఏంటి, అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం, ఈ మాట మాట్లాడటం వల్ల మనం ఆశించిన ప్రయోజనం ఏమిటి? అవతల వాళ్ళని బాధించడానికి, కొందరు ఇంటెన్షనల్గా ఏడిపించడానికి మాట్లాడతారు. అలా చేయకూడదు, ఎందుకంటే ఆ వర్డ్ దాని తెలుగులో ఏంటంటే అక్షరము నశించినది కదా. అది నశించకుండా ఏమవుతుందంటే ఎవరు బాధించడానికి ప్రయత్నం చేస్తూ ఆ మాట అన్నారో అది అలా ఆకాశంలో వెళ్ళి ఎవరిని బాధించాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఆ భావం ఆల్రెడీ ఉంటే గనక దాన్ని పెంచి పెద్ద చేసి అది అవతల వాళ్ళు కోపతాపాలు వచ్చేది చేసి వాడు మళ్ళీ వీడిని తిడతాడు. కాబట్టి వీడికే రిటర్న్ అవుతుంది, మళ్ళీ అది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఎక్కడొక్కడ బ్రేక్ చేయకపోతే. అదే కనుక మంచిగా ఆలోచిస్తే వాడి దగ్గరికి వెళ్ళి మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ స్పృశించి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. దీన్ని రామబాణం అంటాం. రామబాణం అంటే ఏం చేస్తుంది? వేసిన బాణం ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళి లక్ష్యాన్ని దెబ్బ తీసి ఛేదించి మళ్ళీ రాముల వారి అమ్ముల పొదిలోకి వస్తుంది. మనందరి వాక్కు కూడా రామబాణమే. అందుకని ధ్యానంలో మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ధ్యానంలో గమనించాల్సింది మన ఆలోచనల్ని మన అదుపులో ఉంచుకోవాలి. ధ్యానం ఎవరికి అంటే ఆలోచనలను అదుపులోకి పెట్టుకోవటానికి ప్రయత్నం చేసే వాళ్ళకే ధ్యానం. ఎవరు పడితే వాళ్ళకి ధ్యానం కాదు, అందరూ చేసేయడానికి ఏముండదు అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అదుపులోనే లేకపోతే ఒకే ఆలోచనని ఏం ఆలోచిస్తారు? ఓల్డ్ ఆలోచనలు వస్తున్నాయండి చేస్తూ ఉంటే రానియండి అంటారు. ఇంక ఎంతకాలమైనా అదే స్టేజ్లో ఉంటే వాళ్ళు ఇంకా ఆలోచన చేసుకుంటూ ఉంటే ధ్యానం కూర్చోడానికి మెల్లిగా ఏదో రోజుకి పోయే ప్రయత్నం చెయ్యాలి. ఆలోచనలు వస్తాయి నిజమే, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్న వేసి కూర్చుంటే ఆ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతుంది. అరవిందులకి అదే ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఆయన చెప్పాడు బయట నుంచి వస్తున్న ఆలోచనలు, అయితే నేను బయట నుంచి వచ్చే ఆలోచనలు తీసుకోను అన్నాడు. వెంటనే ఆయన బయట నుంచి ఆలోచనలు ఆయన లోపలికి రావటం మానేసి ఇంకా తనలోంచి వచ్చే ఆలోచనలు, తనలోంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు అది కూడా చూశాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థమైంది, ఇంకా అక్కడి నుంచి కూడా ఆలోచనలు రావడం మానేసి అటు బయట నుంచి ఆలోచనలు ఆయన రిసీవ్ చేసుకోడు, తన లోపల నుంచి ఆలోచనలు రాకుండాను చూసుకున్నాడు. ఈ మొత్తానికి ఆయనకి జస్ట్ 3 డేస్ పట్టింది. వెంటనే లేలే గారు ఈయనకే దండం పెట్టి, నాకు తెలియదు ఆ తర్వాత ఏం చేయాలో, నువ్వు ఇంకోటి ఏదన్నా చూసుకో నన్ను వదిలేసి బాబో అన్నాడు. ఎవరైతే ఆ మౌన స్థితిని ప్రసాదించాడో ఆ కృష్ణుడే ఆయనకి గురువుగా మొత్తం యోగం అంతా నేర్పాడు. అందుకని ధ్యానము అనే దాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రకరకాల ధ్యానాలు ఉన్నాయి, అది ఆ ధ్యానం చేసి ఇది వస్తుంది, ఈ ధ్యానం చేసి ఇది వస్తుంది. అసలు ధ్యానం చేస్తే ఏది రాదు, ఉన్నది పోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే ఉన్నది వదిలించుకోవడానికి. ఏంటి వదిలించుకోవడం? మొట్టమొదటిది వదిలించుకునేది ఈ శరీరం నేను అనే భావన వదిలించుకోవడం. ఈ శరీరం నేను అనే భావన లేకుండా మనం జీవించగలమా? అది ఫస్ట్ ప్రశ్న. ఈ బాబు ఒక గొప్ప ఆయన ఏం చేశారంటే, ఆయన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీను ఇదే చెప్పాడు, మీరు ఈ శరీరం కాదు, మీరు ఆత్మలు, మీరు మీ పిల్లల్ని మీ మొగుడిని సారీ మొగుడిని లేకపోతే అలాగే భార్య అయితే భార్యని పిల్లల్ని వీళ్ళని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. అలా కాదు, మీరు అసలు వచ్చి రావడమే భూమి మీద ఒక్కళ్ళు వచ్చారు, పోవటం మళ్ళీ ఒక్కళ్ళే పోతారు, ఈ మధ్యలో అంత నాటకం ఇలా చెప్పేసరికి ఆ విన్నవాళ్ళు ఒకళ్ళకి భయం వేసింది. అయ్య బాబాయ్ నిజమా? ఆ భయం వేసిన తర్వాత దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. మళ్ళీ ఆ భయం పోతే తప్ప వాటిలోంచి వెనక్కి వచ్చి మళ్ళీ పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయలేం. అందుకని ధ్యానంలో చెప్పే విషయాలు అవి ఎంత గొప్పవైనా, భగవద్గీత చెప్పుకున్నా, రామాయణం చెప్పుకున్నా, భాగవతం చెప్పుకున్నా, అవి భయపడేటట్టుగా ఉండకూడదు. ఒకసారి కిషోర్ అడిగితే నేను ఒకటి చెప్పాను, అదేంటంటే చాలా బాగా గుర్తు నాకు ఇప్పటికి కూడా. కాకివా ఆశ్రమంలో మాస్టర్ మేము అందరం కూర్చున్నప్పుడు నేను కొంచెం దూరంగా ఉన్నాను. కిషోర్ వచ్చి అంకుల్ ఇదేంటి అని అడిగితే కాకివా ఆశ్రమం ఇండియాలో అదే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది, నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో సౌత్ ఇండియా, ఇండియాలో ఉంది, ఇది ఏషియాలో ఉంది, ఈ మొత్తం భూమి మీద ఉంది. ఈ భూమి అనేది ఒక అనంతుడు అంటే ఆదిశేషుడు ఉన్నాడు, ఆయన మీద విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు. ఆ అనంతుడు తల ఏదైతే ఉందో ఆ పడగ మీద ఆవగింజ అంతా కూడా ఉండదు, ఆవగించంత లేని ఈ భూమి మీద ఆసియా ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, నెల్లూరు ఎక్కడుంది, దాంట్లో కాకివాయ ఎక్కడుంది, కాకివాయలో ఈ హంసరామాచరం ఎక్కడుంది, మీలా ఆలోచిస్తే ఎలాగబ్బా అని అంటే చాలా భయం వేసింది పాపం కిషోర్కి. వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచున్నాడు, ఏం సీతారాం అలా భయపెట్టేశావు అతన్ని అన్నారు. వెంటనే అసలు ఇంకా ఏమి మా ఇద్దరు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ మాస్టర్ చెప్తే అతను మామూలు స్టేజ్కి వచ్చాడు. అక్కడ నేను ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మనం ఎలా కనుకుంటామంటే, మగవాళ్ళు అనుకోండి ఏదో మీసాలు తిప్పడం లేదా కాలు రగరేయటం నాంతటి వాళ్ళు చేయడం గర్వపడతాం అన్నీ ఉంటాయి. మరి ఆడవాళ్ళు కాలు రగరేయలేరు కదా, మరి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో నాకు తెలియదు. ఎవరికైనా ఉంటుంది మేమింతటి వాళ్ళం అని. ఎంతటి వాళ్ళం అనేది ముందర గుర్తు తెచ్చుకోవాలి. ఎంతటి వాళ్ళం కాదు, ఏమీ కాదు ఫస్ట్. మరి కొంచెం ఇబ్బెట్టుగా ఉంటుందేమో అని, ఎబ్బెట్టుగా ఉంటుంది కొన్ని కొన్ని పదాలు ఉంటాయి కానీ చాలా ఎక్కువగా వాడే ఒక పాపులర్ యూసేజ్, శతకోటి లింగాల్లో ఒక బోర్డు లింగం. అలా అనుకుంటే అలా ఉండకూడదు. నెక్స్ట్ శతకోటి లింగాల్లో ఒక బోర్డు లింగంలా ఉండకూడదు, లింగంలాగా ఉండాలి. అసలైన పరమశివుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. దానికోసం మనకి లైఫ్ ఇవ్వాలి, దానికోసం ధ్యానం చేయాలి. మనం కూడా పరమాత్మను నేను అంతర్యామిని అయం ఆత్మ పరబ్రహ్మ అని దర్శించి మాట్లాడాలి, తెలుసుకుని మాట్లాడాలి. జ్ఞాతం మొట్టమొదటి తెలుసుకోవాలి, ద్రష్టం చూడాలి, ప్రవేష్టం అదే మనం అయిపోవాలి. గురువుగారు అంటారు చూసారా, సాధక సవిత ఏక్, అది ప్రవేష్టం అంటే మొట్టమొదట సాధకుడు నేను, సవిత అదిగో ఆ సవిత లక్షణాలు ఇవి ఉన్నాయి, ఇవి తెలుసుకోవటం జ్ఞాతం. తర్వాత ద్రష్టం, అప్పుడు సవితని చూడటం ధ్యానంలో. ఆ సవితలకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను, ఒక ఆహుతిగా సమర్పించుకుంటున్నాను అనేది ద్రష్టం. ఆ తర్వాత ప్రవేష్టం, ఒకటైపోవడం. ఈ జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం అనేవి మూడు చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి ధ్యానంలో జరుగుతాయి. ధ్యానం చేసే ముందు అందుకని మనం ఏ విషయాన్ని ధ్యానం చేస్తున్నామో దాని గురించి బాగా తెలుసుకోవాలి. అందుకని ఈ పుస్తకం అన్నమాట. ఒక సౌండ్ గురించి కానీ, ఒక కలర్ గురించి కానీ, ఒక ఆకారం గురించి కానీ. ఆకారం గురించి ఒకటి చెప్తాను. ఆకారం మనిషిని భయపెడుతుందా, మనిషి మీద ప్రభావం కనిపిస్తుందా, మనిషిని ఏం చేస్తుంది అంటే, మాకు తెలిసిన ఒక మంచి స్పెషలిస్ట్ ఉన్నాడు మెడికల్ ఫీల్డ్, ఆయనకి కాగితం మీద ఇలా నాగుపాము ఉంటుంది చూసారు, ఇలా ఒక గీత గీసి ఇలా రెండు ఇలా వీలాగే వేసి దానికి పాము నాలుగేళ్ళు ఉన్నట్టు గీసి ఇలా కింద గీసామంటే పాము బొమ్మలాగా వేస్తే అమ్మో పాము అని వణికిపోతాడు. చిన్నపిల్లాడు ఏం కాదు, 40-50 ఏళ్ళు మధ్యలో పాము పాము అంటుంది. ఆ షేప్ చూస్తే భయం వేసేస్తుంది అక్కడ. మరి ఏమైనా చదువుకోలేదా అంటే, మళ్ళీ స్పెషలిస్ట్ ఒక పర్టికులర్ ఫీల్డ్లో స్పెషలిస్ట్. అలాంటి వాళ్ళకు కూడా షేప్ అనే ఒకటి ఉంది చూసారా, రూపము అనేది ఏదైతే ఉందో అది మనిషిని ప్రభావం చేస్తుంది. ఈ నక్షత్రాలు పైన పైన కనిపిస్తాయి చూసారా, రాసులు మేషం వృషం ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ రూపంలో ఉంటాయి. ఊరికే ఒక అక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క అలా కాదు, ఆ చుక్కలు నాలుగింటినీ కలిపితే ఒక రూపం వస్తుంది. ఆ రూపం మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. రూపం మనిషి మీద ప్రభావం చూపిస్తుందా అంటే, ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఎర్ర జెండా చూడంగానే వాడు అలర్ట్గా అయ్యి మనసులో అయినా సరే శాల్యూట్ కొడతాడు. అలా గాయత్రి పరివారి వాళ్ళు లాల్ మషాలు చూశారనుకోండి, వాళ్ళు ఎక్కడ లేని గౌరవం, ప్రేమ, ఆదరం, అభిమానం అన్నీ వచ్చేసేసి సాష్టాంగ పడిపోతాడు. ఇంకా మహాకాల చక్రవర్తి అందరం చూసాం, అలాగే సప్తర్షి ఆశ్రమానికి సంబంధించిన విన్నాం, మిషన్ ఆర్కే ఓంకారం చూసాం. అవి చూస్తున్నప్పుడు మన మనస్సులో మన చేతనత్వంలో ఏం జరుగుతోంది అనేది ఎంత ఖచ్చితమైన ప్రభావం ఉందో. అలాగే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళు సినిమా పోస్టర్స్ పెట్టుకుంటారు రూమ్స్లో, ఆ రూపాన్ని చూస్తుంటారు వాళ్ళు. ఇటు బోత్ అంటే ఆడపిల్ల అయినా సరే మగవాళ్ళు అయినా సరే కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు. ఆ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారంటే, ఆ షేప్, ఆ రూపం ఏదైతే ఉందో అది వాళ్ళ మనసు మీద ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సృష్టిలో ఉన్న సత్యం అన్నమాట. అలాగా ధ్యానంలో ఒక రూపాన్ని తీసుకుంటే ఒక షేప్ ఉంటుంది దానికి, అది మన మీద మన మన చేతనత్వం మీద ప్రభావం చూపిస్తుంది. ఒక రంగు ఉంది, ఆ రంగు మన చేతనత్వం మీద ప్రభావం చూపిస్తుంది. డార్క్ గ్రీన్ చూస్తే భయం వేస్తుంది ఎవరికన్నా, డార్క్ గ్రీన్ చూస్తే రోగాలు వస్తాయి. ఎందుకు అంటే డార్క్ గ్రీన్ అనేది దాంట్లో బ్లాక్ కలిసింది, నాచు, నాచు రంగు. ఎప్పుడూ ధ్యానం చేయకూడదు నాచు రంగు, గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న ప్రాణాన్ని హరించేస్తుంది, వెంటనే రాగొచ్చి పడిపోతున్నాం. డార్క్ గ్రీన్ నెవర్ మెడిటేట్, నెవర్ డార్క్ గ్రీన్ టు బి మెడిటేటెడ్. మామూలు గ్రీన్ చేయొచ్చు, అంటే లేత గడ్డి ఉంటుంది, లేత తులసి దళం ఉంటుంది. లేత తులసి దళం ఎలా ఉంటుందో అలా ఉంటాడు రాముడు. రామం దూర్వాధల శ్యామం, రామం రాజీవలోచనం. అందుకని ఆ కలర్స్, ఆ షేప్స్, ట్రయాంగిల్ ఉందనుకోండి, త్రికోణం, సమబాహు త్రిభుజం, దాన్ని ధ్యానం చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది. చతుర్భుజం అంటే చతురస్రం, చతుర్భుజం అన్న చతురస్రాన్ని ధ్యానం చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది. ఒక్క చుక్క, దాని ఫలితం ఒకలా ఉంటుంది. ఒక సర్కిల్ గీసి దాని మధ్యలో చుక్క పెట్టి దాన్ని ధ్యానం చేస్తే దాని ఫలితం ఇంకోలా ఉంటుంది. ఒక సర్కిల్ గీసి దానికి అడ్డగా ఒక గీత గీసి దాన్ని ధ్యానం చేస్తే ఇంకో ఫలితం ఉంటుంది. ఒక సర్కిల్ గీసి దాని మధ్యలో నిలువు గీత గీసి ధ్యానం చేస్తే దాని ఫలితం ఒకలా ఉంటుంది. అదే సర్కిల్లో నిలువు గీత పైన కింద తగలకుండా మధ్యలో ఉండి అది ధ్యానం చేస్తే ఒక ఫలితం ఉంటుంది. అలాగే సర్కిల్లో సమబాహు త్రిభుజం ఉండి దాని మధ్యలో చొక్కుంటే ఒక రకమైన ఫలితం ఉంటుంది. ఆ మధ్యలో చొక్క లేకుండా ఉంటే ఒకలా ఫలితం. ఇవన్నీ తీసేసి ఒకే ఒక చొక్కని ధ్యానం చేస్తే ఒక ఇన్ని రకాల షేప్స్. ఇంకా రంగులు, ఎవరికైనా సరే ఇందాక చెప్పుకుంటూ చెప్పుకుంటూ మధ్యలో డైనమో దగ్గరికి వెళ్ళాం. డైనమో దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ఆకాశంలో ఉన్న ప్రాణశక్తిని డైనమో అనే ఒక పరికరం ద్వారా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, విద్యుత్ తయారవుతుంది. అలా మనలో సృష్టిలో ఈ ఆకాశంలో ఉన్న ప్రాణశక్తి మనలోకి రావాలంటే ఆరెంజ్ కలర్లో ఉన్నాను అనుకోవాలి. ఆరెంజ్ కలర్లో ఉండి గాయత్రి చేస్తే మనలోకి ఈ ఆకాశంలో ఉన్న ప్రాణశక్తి ఇంకా ఇంకా లోపలికి బాగా ప్రవహిస్తుంది. ప్రవహించి మన ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, వైటల్ బాడీ, మెంటల్ బాడీ వీటిల్లో ఉన్న దోషాలన్నీ పోగొడుతుంది. పోగొట్టి వీటన్నిటి మధ్య ఒక సమన్వయం వచ్చేట్టు చేస్తుంది. ఆ రకంగా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం కావాలంటే ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్లో ఉన్నానంటుంది గాయత్రి చేసి చూడండి, కాసేపు ఖచ్చితంగా తేడా వస్తుంది. ఇవి రంగులు కానీ, అలాగే రూపాలు కానీ, అలాగే మంత్ర అక్షరాలు కానీ, హ్రీం శ్రీం క్లీం హ్రైం హ్రౌం హ్రహ, ఈ సూర్య నమస్కారాల్లో ఉన్నవన్నీ కూడా హకారంతోనే మొదలవుతాయి. గమనించండి, హ్రాం సూర్యాయ నమః, హ్రీం మిత్రాయ నమః. సూర్య నమస్కారాలు ఎన్ని? 12 ఉన్నాయి. 12 హ్రాం హ్రీం హ్రూం హ్రౌం హ్రహ అలా ఉంటాయి. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అసలు శ్రీ సూక్తం హకారంతో మొదలవుతుంది. హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఈ సృష్టి మొత్తాన్ని ఇలాగ వైభవంగా నడిపిస్తున్న శక్తి మొత్తాన్ని ఒక అక్షరంతో చెప్పాలంటే హ్రీం. అందుకే షార్ట్స్లో కయే ఈల హ్రీం, కా అంటే మన్మధుడు, ఏ అంటే ఈయన, లా అంటే పృథ్వీ, ఇలాగా దానికి అక్షరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవన్నీ కూడా హ్రీంకారంలోకి లయం అయిపోతాయి, అంటే అన్ని అమ్మవారిలోకి కలిసిపోతాయి. అమ్మవారిలోంచి వస్తాయి కాబట్టి అమ్మవారిలో కలిసిపోతాయి. హకారానికి ఎంత పవర్ ఉంటుంది. హం హూం ఇవన్నీ కూడా అక్షరాలు. వాటిల్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎలాగ ఉపయోగించుకోవాలి, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు మనం లేటెస్ట్గా సైంటిఫిక్గా చెప్తున్న ఒక సిద్ధాంతం కొన్ని వందల లేదా ఇంకొంచెం వెనకాల కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగింది. దాని ఇన్సిడెంట్ని అకల్ట్ మెడిటేషన్లో ఒక చోట ఉంది. రెండింటినీ మనం ఒక చోట పెట్టుకుని చూసుకోవాలి. అక్కడ రెండు లేవు, ఒకటే ఉంటుంది. అదేంటంటే పూర్వకాలంలో శబ్దశక్తిని తెలిసిన వాళ్ళు రిథమ్, రిథమెటిక్గా డ్యాన్స్ చేసి 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 వాళ్ళ దగ్గర ఉన్న డ్రమ్స్ ఉంటాయి కదా బాగా టప్పెట్లు కొట్టి కొట్టి అలా ఆపేస్తారు, వెంటనే ఎదురుగుండా గోడ పడిపోతుంది. ఎప్పటి వరకు కొట్టాలో ఎప్పుడు ఆపేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అలా కొట్టగానే ఎదురుగుండా ఉన్న కోట కూడా పడిపోతుంది అంతే, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. మరి ఈ వరల్డ్ వార్లో కూడా వీళ్ళు సైనికులందరూ కూడా కరెక్ట్గా మార్చ్ చేస్తుంటే ఏమైంది, వంతెన పడిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు వంతెన మీద వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తారు, అక్కడ మార్చ్ చేయరు. అంటే ఒక కరెక్ట్గా రిథమిక్గా అందరూ నడవరు, మామూలుగా నడిచేస్తారు. సో ఇన్ ద రిథమ్ దేర్ ఈజ్ ఎ పవర్. రిథమెటిక్గా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే దాన్ని ఒక వేదం చెప్తుంది, అదే యజుర్వేదము. గాయత్రి మంత్రంలో వేదాలన్నీ ఉన్నాయి, మూడు పాదాలకి మూడు వేదాలు. ఒక పాదం ఋగ్వేదం, రెండవ పాదం సామవేదం, మూడవ పాదం యజుర్వేదం, నాలుగోది ఇంకా మనకు చెప్పలేదు, నాలుగో పాదం కూడా ఉంటుంది దానికి. అవన్నింటినీ కలిపి వాడుకుంటే అధర్వణ వేదం. ఈ రకంగా మనం ఈ ధ్యానం అనే దానికి మనం తయారు కావాలంటే ఫస్ట్ మనం అసలు దేన్ని ధ్యానం చేస్తున్నాం. అందుకే గురువుగారు ఏమంటారంటే మీరు గాయత్రి మాతను ధ్యానం చేస్తే చక్కటి అందమైన చాలా సుందరమైన అతి పవిత్రమైన చక్కటి నవ్వుతో ఉన్న అమ్మవారిని ఊహించుకోండి. హంసవాహన అయిన అమ్మవారిని ఊహించండి. ఆ హంస అంటే ఏమిటో తెలియాలి, చేతిలో కమండలం ఉంటే కమండలం అంటే ఏంటో తెలియాలి, పుస్తకం ఉందంటే పుస్తకం అంటే ఏంటో తెలియాలి, జపమాల ఉందంటే జపమాల అంటే ఏమిటో తెలియాలి, అంకుశము పరశువు ఉన్నాయంటే అవి ఏంటో తెలియాలి, మూడు ముఖాలు ఉన్నాయంటే మూడుకి ముఖాలు అంటే ఏమిటో తెలియాలి. అమ్మవారు మెడలో ఏ నగలేసుకుంది, ఖాళీ ఉందనుకోండి, సపోజ్ పుర్రలు వేసుకుంటుంది, అదే కనుక లక్ష్మీదేవి ఉందనుకోండి తెల్లటి పద్మాలు వేసుకుంటుంది. పద్మం అంటే ఏంటి, తెల్లటి పద్మం అంటే ఏంటి, పుర్రె అంటే ఏంటి, కంకాళం అంటే ఏంటి, నలుపు అంటే ఏంటి, మరి ఖాళీ నలుపుగా ఉంటుంది. ఇలాగే మనం తీసుకునే ధ్యానము ఏదైతే ఉందో, ఆ ధ్యాన వస్తువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం మొత్తం సంపాదించాలి. అది జ్ఞాతం. ఆ తర్వాత ద్రష్టం, మెల్లిగా కళ్ళు మూసుకుని అమ్మవారిని చూస్తూ ఉండాలి. మాస్టర్ ఇచ్చిన ధ్యానం ఏంటంటే కాళ్ళ దగ్గర చూడండి, మొట్టమొదట కాలి వేళ్ళు చూడండి, ఆ వేళ్లకున్న ఏమంటే కాదు వేళ్ళకి మట్కెలు, ఆ తర్వాత నా కాలు మీద ఏమన్నా ఇంకా రకరకాల అలంకారాలు ఉంటాయి కనుక అవి చూడండి. అలాగే ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఆ కాలును అరికాలు అదే పాదం కలుస్తాయి కదా, అక్కడ కాళ్ళకి ఏముంటాయి, పట్టెలు ఉంటాయి, పట్టీలు ఉంటాయి. ఆ పట్టీలు చూడండి చక్కగా బాగా క్లియర్గా కనిపించాలి. మన కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటే ఎలా కనిపిస్తాయి మన కాళ్ళకి, అలా కళ్ళు మూసుకుంటే అమ్మవారి కాలు, కాలుకి ఉన్న మట్టెలు, పట్టెలు అలా పైకి వెళ్తే ఆ ఎర్రటి చీర, ఆ చీరకున్న అంచు బంగారు రంగు అంచు, అలా మెల్లిగా కొంచెం పైకి వెళ్తే ఓ చేతిలో కమండలం, ఇంకో చేతిలో అలాగా కుడివైపు నుంచి మొదలుపెట్టి తల వరకు వెళ్ళి తల నుంచి మళ్ళీ కిందకి ఎడం వైపు రావాలి. ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. సాయి సచ్చరిత్రలో నా గురించి చెప్తా విను అని సాయిబాబా గారు చెప్తారు. చెప్పి నన్ను అనంతుడిగా ధ్యానం చేసుకోండి అని చెప్పి ఆయన గురించి నేను అంటే ఏమిటో చెప్తారు. అక్కడ చక్కగా సాయి చరిత్ర ఎవరన్నా చదివి చూడండి. నేను అని సాయిబాబా గారు ఏం చెప్పారు, నారాయణరావు గారు అంటుంది ఆయన పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. పత్తి నారాయణరావు గారు రాసిన దాంట్లో చాలా చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ మీకు ఈ ధ్యానం చేయటం చేత కాకపోతే నా విగ్రహాన్ని కానీ నా ఫోటోని కానీ కాళ్ళ దగ్గర నుంచి పై వరకు అలా చూడండి. సాయి 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 సాయి, ఇది దేనికైనా వర్తిస్తుంది. గాయత్రి మాతని ధ్యానం చేయటం అంటే గురువు గారు ఇచ్చిన ఏకముఖి గాయత్రిని ఎదురుకుండా పెట్టుకోవడం, అలా కాళ్ళ దగ్గర నుంచి మెల్లిగా అలా పైకి వెళ్ళడం. కొంచెం పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ కాలు ఇలా మడుస్తున్నప్పుడు రెండవ కాలు వచ్చి అక్కడ ఉంటుంది, ఆ రెండవ కాలు బటన్ వేలు అవి కనిపిస్తుంది. అలా కొంచెం వెళ్తే నడువుకి పెట్టుకున్న వడ్డాణం కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్తే చెయ్యి, ఈ చెయ్యి ఇటు ఆ చెయ్యి అటు, అలా ఇటు కుడివైపు నుంచి ఇలా పైకి వెళ్ళడం, ఎడవ వైపు నుంచి కిందకి రావడం, ఇవన్నీ మొత్తం గాయత్రి మంత్రం అనుకుంటూ అలా చూడటం. అలా చేయగా చేయగా ఏమవుతుందంటే మనస్సు గురువు గారు ఏ భావనతో అయితే గాయత్రి మాతను ఇచ్చారో ఆ భావనతోటి మనస్సు ఒకటైపోతుంది. చాలా ఫాస్ట్గా గాయత్రి మంత్రంలో మనం ప్రవేశిస్తాం. మొట్టమొదటి జ్ఞాతం, తర్వాత ద్రష్టం, తర్వాత ప్రవేష్టం. ఆ ప్రవేశించడం అనేది ముఖ్యం. అందుకని ధ్యానం అనేది ఆషామాషీ విషయం కాదు, పరమాత్మతో సంపూర్ణంగా అనుసంధానం చేసే ఒక మహత్తరమైన ప్రక్రియ. ఇది చేయటం ఎవరైతే నిర్ణయించుకుంటారో చేయాలని, వాళ్ళ మీద చాలా బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతకి ఒక గుర్తుగానే ఇందాక తేజ ఒక ఫేస్బుక్లో కొన్ని పెట్టాను, అంకుల్ చూడండి, దాంట్లో మాస్టర్ ఆర్కే కొటేషన్ ఉంది అక్క, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అది మంచిదైనా చెడుదైనా మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది, గమనించు అని రాశారు. అందుకని ఈ ధ్యానం చేయదలుచుకున్న వాళ్ళు, సీరియస్గా ధ్యానం వల్ల ఫలితాలు సాధించాలనుకున్న వాళ్ళు ఎప్పుడు క్లియర్గా ఆలోచించాలి, అందరికీ మంచి జరగాలి అనే ఆలోచించాలి. కలలో కూడా ఫలానవాడికి ఇలా అయితే బాగుండు అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు. అనుకోకుండా హామ్లెస్నెస్, అహింస అనేది నా జీవితానికి ఒక బేసిస్ అనుకుని దాన్ని స్థిరంగా సుదృఢంగా నమ్మి దాని ప్రకారం మేము జీవితాన్ని అంతటినీ మలుచుకుంటాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయటం వల్ల మాత్రమే మనం ఆత్మతో అనుసంధానం అవుతాము. గురు చరిత్రలో ఉంటుంది, స్వామి ఎప్పుడు ఆత్మానుసంధానం అవుతూ ఉంటారు ఓంకారం చేస్తూ. ఓంకారం చేస్తే ఆత్మానుసంధానం అవుతుంది అని క్లియర్గా గురు చరిత్రలో అర్థం అవుతుంది. ఆత్మ అనుసంధానం అంటే ఈ భౌతిక శరీరము, దీనిపైన ఉన్న కోరికల శరీరం, దానికంట పైన మనకు ప్రాణమయ శరీరం, దానిపైన మనోమయ శరీరం, ఇవన్నీ కూడా ఎవరికి వాహికగా ఉన్నాయో వాడి అధీనంలోకి రావటానికి ధ్యానం చేయటం అనేది. ఎవరికి అధీనంలోకి రావాలి? వ్యక్తి యొక్క అధీనంలోకి రావాలి, తన యొక్క అధీనంలోకి రావాలి. నేను నా శరీరం, నా శరీరం నా అధీనంలో ఉంది, నా మనస్సు నా అధీనంలో ఉంది, నా ప్రాణాలు నా అధీనంలో ఉంది. మన ప్రాణాలు మన అధీనంలో ఉన్నాయనుకోండి, సపోజ్ మనకు ఎప్పుడూ రోగం రావడానికి వీలు. మన మనస్సు మన అధీనంలో ఉందనుకోండి, మనకు ఎప్పుడూ కూడా చికాకు రావడం కానీ, కోపం రావడం కానీ, ద్వేషం రావడం కానీ, ఏదో డిప్రెషన్లో ఉన్నానండి చూచి ఇప్పుడు నన్ను మాట్లాడించకండి అన్న అంటాం కానీ ఇవేమీ రావు. అన్నిటికంటే చాలా సులభమైన మాట ఎప్పుడు వాడుతుంటాం, బోర్ కొట్టడం. అంటే వాడి మనసు వాడి అధీనంలో లేదనమాట. బోర్ కొడుతుంది అంటే అర్థం పని పాట లేదని అర్థం. మంచి ఫుల్గా వర్క్ ఉందనుకోండి, ఎవరికి బోర్ కొట్టదు. ఇవన్నీ కూడా మన అధీనంలో లేవు అని చెప్పడానికి వాక్యాలు. ఇవి ఇలాంటి వాక్యాలు ఉపయోగించకుండా ఉందుముగాక. మనం చక్కగా మన మనస్సుని మన అధీనంలోకి, మన ప్రాణాన్ని మన అధీనంలోకి, మన కోరికల్ని మన అధీనంలోకి, మన శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకుందాముగాక. అందుకోసం ఈ లెటర్స్ ఆన్ అకల్ట్ మెడిటేషన్ బాగా అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తాము అని ఒక మంచి సంకల్పంతో ఆత్మ అనుసంధానం అవ్వాలి, ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి అని. ఇదంతా ఎందుకు అంటే అలా అయిన వాళ్ళని గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పనులకి వాళ్ళు ఉపయోగించుకోగలరు. కాబట్టి గురువుల పనుల్లో నేను పనికి రావాలి కాబట్టి నేను వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించండి అని గురువులకి నమస్కారం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మన జీవితాలని ధన్యం చేసుకోవాలి. ఈ శరీరం వచ్చినందుకు, ఈ శరీరాన్ని మనకిచ్చిన తల్లిదండ్రులకు మనం తీర్చుకునే రుణం, ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత గురువు ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత ఆ గురువు యొక్క రుణం తీర్చుకోలేనిది, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది. కానీ వాళ్ళు ఎలా చేశారో మనకు, మనం కూడా అలాగే చేస్తే దానివల్ల మాత్రమే రుణం తీరుతుంది. కాబట్టి ప్రతి ఋషి రుణము ఇటు పితృ మాతృ రుణము, అలాగే దేవతా రుణము, భూత రుణం ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ మనం తీర్చుకుంటూ ఇవల్యూషన్లో మనందరం ముందరకెళ్తూ ఈ భూమి మీద ఉన్న జీవులందరికీ సేవకులుగా తయారవుతూ చక్కగా గురువుగారికి సంతోషం కలిగిస్తాము అనే ఒక సంకల్పంతో మనం ఈ అకల్ట్ మెడిటేషన్ క్లాసు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాహో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమ